47వ అధ్యాయం. శ్రీ సాయిబాబా ముఖశ్రుత కథాకథనం. శ్రీ సాయిబాబా నోటి నుంచి విన్న కథ గురించిన వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఎవరి దరహాస చంద్రికల ముఖారవిందాన్ని ఒక్క క్షణంపాటు చూసినా అనంత జన్మల దుఃఖోద్వేగం నశిస్తుందో, అతిశయానంద సింధువును ఉత్పన్నం చేయగల ఆ సాయి శ్రీముఖము ధన్యం. సాయి కారుణ్యదృష్టితో మనని అవలోకిస్తే చేసిన కర్మల బంధనాలన్నీ వెంటనే విడిపోతాయి. భక్తులకి ఆత్మానందపు అనుగ్రహం అరక్షణంలో లభిస్తుంది. ఆయన కృపాదృష్టితో కర్మ అకర్మల చిక్కులు విడిపోతాయి. ఆయన కృప అనే సూర్యుడి ప్రచండ ప్రకాశం పడితే సంసారమనే మిడుగురు నిస్తేజమై గుప్తమైపోతుంది. జగత్తులోని పాపాలను ప్రక్షాళనం చేసిన గంగానది తాను మలినమైపోతుంది. పోగు చేసుకున్న తన మాలిన్యాన్ని ప్రక్షాళనం చేసుకోవటానికి సాధుచరణ ధూళి కణాన్ని కోరుకుంటుంది. సాధుచరణాలు తన తీరాన్ని ఎప్పుడు స్పృశిస్తాయి, వారు స్నానం చేయటానికి ఎప్పుడొస్తారు అని వారికై నిరీక్షిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది తప్ప తన దగ్గర పోగైన పాప మాలిన్యాన్ని నిరసించగల మరో మార్గమే లేదని దానికి బాగా తెలుసు. సాధు మకుటమణి శ్రీ సాయి సమర్థుల మాటలు ఈ కథలో ఉన్నాయి. ఇది గుర్తుంచుకుని భావిక సజ్జనులు ఎంతో ఆదరంతో ఈ పావన కథను వినండి. చూడండి, అందరి కళ్ళ వెనుక ఉన్న చూడగల శక్తి, అందరి చెవుల వెనుక ఉన్న వినికిడి శక్తి స్వతహాగా శ్రీ సాయియే. ఆయనే నా హృదయంలో ప్రవేశించి ఈ విషయం నాకు చెప్పారు. సాయి స్వయంగా సకల సత్పురుషుల మకుటమణి. ఈ కథలోని విశేషాన్ని వింటే శ్రోతలు దేహస్పృహను విస్మరిస్తారు. వారి హృదయం సౌరభాలు వెదజల్లే అరవిరిసిన అరవిందాల్లా ప్రేమకు సంబంధించిన అష్టభావాలతో నిండిపోతుంది. సాయి పెదవుల నుండి జాలువారిన ఈ కథలోని అంతరార్థం మీద శ్రద్ధ పెట్టి ఉద్దేశంపై దృష్టి పెడితే శ్రోతలు కృతకృత్యులవుతారు. కాబట్టి శ్రోతలు నా విన్నపాన్ని వినండి. ఈ కథను నేనే చెప్తున్నా, నేను కూడా మీలాగే దానిలోని తాత్పర్యం తెలుసుకోలేని అజ్ఞానిని. సాయిబాబాకి భక్తులపై ఉన్న అమలిన ప్రేమ గుర్తు తెచ్చుకుని చింతలతో చికాకుపడే మనసు తన స్వభావాన్ని మర్చిపోతుంది. సాంసారిక చింతలతో చితికిపోతూ కష్టాల కొలిమిలో కాలిపోయే జీవులకి శాంతి లభిస్తుంది. ఇంతకన్నా మంచి లాభం ఏమిటి? గత కథానుసంధానాన్ని శ్రోతలు ప్రశాంత చిత్తంతో వినండి. కథని అంతరాయం లేకుండా వింటే మనసుకి తృప్తి కలుగుతుంది. గడిచిన అధ్యాయం చివర శ్రోతలు మేకల కథ విన్నారు. వాటి గత జన్మ గుర్తుకు రాగానే బాబాకి వాటి పట్ల ప్రేమ ఉత్పన్నమైంది. అలాగే ఇప్పుడు ద్రవ్యలోభం గురించిన పరమావస్థ అధఃపతనానికి ఎలా దారితీస్తుందో ఆ కథను జాగ్రత్తగా వినండి. కారుణ్యకాంతులు వెదజల్లుతూ సాయి ఒకటి వెంట ఒకటిగా కథలు చెప్తారు. అది వినేటప్పుడు అందులో అంతరాయం రానీకుండా సుఖ సంతోషాలను పెంచుతారు. సాయి సమర్థుల స్వంత కథ ఇది. అది చెప్పే నోరు కూడా ఆయనదే. హేమాడు ఊరికే కేవలం నామమాత్రంగా ఉన్నాడంతే. సాయి కథ అనే మహాసాగర తీరంలో కూర్చుని ఉన్నప్పుడు మనకి కథల కోసం కష్టమెందుకు? కల్పవృక్షం కింద కూర్చుని ఉన్నప్పుడు కలిగిన కోరిక వెంటనే నెరవేరుతుంది. సూర్యుడి ఇంట్లో దీపం కావాలని ఎవరనుకుంటారు? త్రాగటానికి స్వయంగా అమృతమే దొరికిన వారికి విషం తాగాలన్న ఆలోచన వస్తుందా? సాయిలాంటి వారు నిరంతరం మన వెనుక ఉండి రక్షిస్తుంటే కథామృతం మనకి తక్కువవుతుందా? మనసారా ఆనందంగా దాని మాధుర్యాన్ని రుచి చూడండి. కర్మసిద్ధాంతం తెలుసుకోవటం చాలా కష్టం. ఎవరికీ అది ఎక్కడా అంతుపట్టదు. గొప్ప గొప్ప ఉత్తమ జ్ఞానులు కూడా దాంతో మోసపోతారు. కానీ అజ్ఞానులు, అమాయకులు మాత్రం దాన్ని దాటుకుని వెళ్ళిపోతారు. అలాగే ఈశ్వర నియమాన్ని అధిగమించటం చాలా కష్టం. దాన్నెవరు ఉల్లంఘించగలరు? కనుక మనం నిరంతరం లోకరీతిని అనుసరించి మన కర్తవ్యాన్ని ఆచరించాలి. దానికోసమే కర్మలన్నీ చేయాలి. లేకపోతే శాస్త్ర విరుద్ధమైన ఆచరణ సంభవిస్తుంది. మరణించాక వారి వారి కర్మలను అనుసరించి వారికి జన్మ లభిస్తుంది. యథా కర్మయ ధాశ్రుతం, వారి వారి కర్మలను అనుసరించే వారి జ్ఞానం ఉంటుంది. దాన్ని అనుసరించి జీవులు రేతబీజంలో కలిసి స్త్రీ లేదా పక్షి యోనుల్లో ప్రవేశిస్తారు. అంటే మానవులు, పశుపక్షులు, జలచరాలు లాంటి చలన వలనాలున్న యోనుల్లో జన్మిస్తారు. అయితే కొందరికి స్థావరం ప్రాప్తిస్తుంది. వృక్షాలు, లతలు, పర్వతాలు లాంటి చలన వలనాలు లేని యోనుల్లో జన్మిస్తారు. యథాప్రజ్ఞం హీసంభవః, వారి వారి బుద్ధి లేదా ఆలోచనలను అనుసరించే వారికి తరువాతి జన్మ లభిస్తుంది. ఈ శృతి అర్థం తెలియని వారెవరు? కనుక జీవులకిష్టమైనట్లు అవి మళ్లీ జన్మించవలసి ఉంటుంది. మళ్లీ శరీరం ధరించాలన్న ఉత్సాహమున్న అజ్ఞానులు, మూర్ఖులు గుర్తుపెట్టుకోవలసిందేమిటంటే తాము చేసిన పుణ్యాన్ని బట్టే తమకు శరీరం ప్రాప్తిస్తుంది. కనుక శరీరం మరణించటానికి ముందే ఆత్మజ్ఞాన ప్రాప్తి కోసం లభించిన మానవ జన్మ అనే అమూల్యమైన అవకాశాన్ని వ్యర్థం చేసుకొని వారే నిజమైన తెలివిగలవారు. వారే సంసార బంధనాల నుంచి ముక్తులవుతారు. ఇతరులందరూ సంసారమనే రంగుల రాట్నంలో పడిపోతారు. శరీరధారణ చేయటం వారికి ఎప్పటికీ తప్పిపోదు. ఇలాంటి విచారణే 8వ అధ్యాయంలో 44, 47 ఓవీల్లో వచ్చింది. మానవులు మరణించాక జీవాత్మకి ఏమవుతుంది? అది ఎక్కడకు పోతుంది? ఎక్కడ ఉంటుంది? వీటికి సమాధానం కేవలం హిందూ ధర్మశాస్త్రంలో మాత్రమే నిస్సందేహంగా యుక్తివాదంతో ప్రతిపాదించబడి కనిపిస్తుంది. గీతలో శ్రీకృష్ణ భగవానులు, శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రయాన్మతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్, 15:8 దేహేంద్రియాది సంఘాతమునకు ప్రభువగు జీవుడు శరీరమును విడుచుచున్నప్పుడును, నూతన శరీరమును పొందుచున్నప్పుడును, పుష్పాది స్థానముల నుండి గాలి వాసనలను గ్రహించిపోవునట్లు పంచేంద్రియములు మనస్సు అన్న 6 గ్రహించి వెడలుచున్నాడు. కఠోపనిషత్తులో యమధర్మరాజు అంటే సాక్షాత్తు మృత్యుదేవత నచికేతుడికి ఈ క్రింది మంత్రంలో ఇదే మరింతగా స్పష్టం చేసి చెప్పాడు. అతని మాటలను హేమాడ్ పంత్ పైన 47వ అధ్యాయంలో 24 ఓవీలోను, 8వ అధ్యాయంలో 44, 45, 46 ఓవీల్లోనూ చెప్పారు. యోనిమన్నే ప్రపద్యంతే శరీరత్వావదేహినః స్థాణుమన్నేను సంయంతి యథాకర్మ యథాశుతం. బృహదారకణ్యోపనిషత్తులో జీవాత్మ ఒక శరీరం నుంచి మరో శరీరంలోకి వెళ్లటాన్ని వర్ణిస్తున్నప్పుడు ఎంతో అందమైన ఉపమను ప్రయోగించారు. అలాగే గడ్డిమీద నడిచే గొంగళి పురుగు ఒక గడ్డిపోచ మీద నుంచి మరో గడ్డిపోచ మీదకు పోయేటప్పుడు 2వ పోచను ఆధారం చేసుకుని అప్పుడే మొదట పోచపైని ఆధారాన్ని వదిలేస్తుంది. అదేవిధంగా జీవాత్మ తన మొదటి దేహాన్ని వదిలేటప్పుడు మరో దేహంలోకి ప్రవేశించటానికి ఏర్పాటు చేసుకుంటుంది. 2వ పోలిక కంసాలివాడివి. అతను కూడా తన మునుపటి బంగారు నగను కరిగించి మరో అందమైన కొత్త నగను తయారు చేస్తాడు. మొత్తానికి తనకు రాబోయే జన్మ తన చేతిలోనే ఉంది అన్న సిద్ధాంతాన్ని ఆయన దర్శింపచేస్తారు. దీన్ని గురించే మన శాస్త్రాల్లో చెప్పబడిన మరో సిద్ధాంతం, అంతే మతిహి సాగతిహి, మొదట ఎలా అన్నా ఉండని, సరిగ్గా మరణించే ముందు బుద్ధి లేదా విచారం ఎలా ఉంటుందో దాన్ననుసరించి వారికి మరుజన్మ లభిస్తుంది. శ్రీకృష్ణ భగవానులు గీతలో ఇలా అంటారు, యం యం వాపిస్మరన్ భావం త్యజంత్యంతే కళేబరం, తంతమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. మరణించే సమయంలో మానవులు ఏ ఏ భావాన్ని లేక రూపాన్ని చింతిస్తూ దేహాన్ని వదిలేస్తారో, అలాంటి భావం యొక్క స్మరణచే కలిగిన సంస్కారాన్ని కలిగి ఉండటం వల్ల ఆయా రూపాలనే పొందుతారు. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం, యః ప్రయాతి సమద్భావం యాతినాస్త్రుత్ర సంశయః. మరణించే సమయంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసేవారు నా స్వరూపాన్నే పొందుతారు, ఇందులో సంశయం లేదు. దీని గురించి అజామిలుడి కథ పురాణాల్లో ప్రసిద్ధి చెందింది. జన్మంతా పాపకర్మల్లో దొర్లే అతను మరణించే సమయంలో నారాయణ నారాయణ అంటూ ఈ పేరుతో ఉన్న తన ప్రియమైన పిల్లవాడిని ప్రేమగా అదే పనిగా పిలిచాడని యమదూతలు అతన్ని స్పర్శించలేకపోయారు. విష్ణుదూతలు అతన్ని వైకుంఠానికి తీసుకెళ్లారు. దీనికి విరుద్ధంగా ఉంటుంది జడభరతుడి కథ. భరతమహారాజు ఎంతో తాపసికుడై ఉండి కూడా ఒక హరిణం పిల్ల మీద అనివార్యమైన మమకారం వల్ల అతను హరిణం యోనిలో జన్మించవలసి వచ్చింది. పరీక్షిణ్ మహారాజు తన మరణానికి ముందర సుఖమహామునితో 7 రోజుల పాటు భాగవత పురాణాన్ని విన్నాడు. సాయిబాబా కూడా దేహత్యాగానికి ముందు వఝే అనే పేరుగల బ్రాహ్మణునితో 14 రోజులు రామ విజయాన్ని చదివింపచేసుకున్నారు. మరణం తరువాత ఉత్తమగతి లభించటానికి మరొక సులభమైన మార్గం శ్రీ సాయి సచ్చరితలోని 31వ అధ్యాయంలో వరుసగా 9, 10, 147, 148 ఓవీల్లో వర్ణించబడింది. దీని గురించి మద్రాసు సన్యాసి విజయానందుడు, బాళక్రామ్ మాన్కర్, తాత్యాసాహెబ్ నూల్కర్, మేఘుడు, పులి వీటి ఉదాహరణలు 31వ అధ్యాయంలో చదివాం. దీనికి విరుద్ధంగా పైన చెప్పిన వాటిల్లో ఏదైనా ఒక మార్గాన్ని అవలంబించని పాపులకు అధోగతి అని శ్రీకృష్ణ భగవానులు గీత 16వ అధ్యాయంలో చెప్పారు. అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేశుచౌ. అజ్ఞానంతో మోహం భ్రమలో పడిపోయినవారు, అనేక రకాలైన చిత్తచాంపల్యాలతో కూడినవారు మోహమనే వలతో దారాపుత్ర క్షేత్రాదులందు అభిమానం బాగా కప్పబడినవారు, కామమోహాల్లో ఆసక్తులైన వారు ఘోరమైన నరకంలో పడిపోతారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్య జశ్రమశుభానా సురీష్వేవయో నిషు. అలాంటి ఆ ద్వేషపూరితులు క్రూరులు పాపులు అయిన నరాధములను నేను జనన మరణ రూపాలైన ఈ సంసార మార్గంలో అసురి అంటే భయంకర నీచయోనుల్లో ఎల్లప్పుడూ జన్మింపజేస్తాను. ఆసురీం యోని మాపన్నా మూఢా జన్మని జన్మని మామ ప్రాప్త్యేవ కౌంతేయ తతోయాంత్యధమాం గతిం. ఈ రకంగా ఓ కౌంతేయ, ఈ మూర్ఖులు అసురి నీచ యోనిలో ఉత్పన్నమై ప్రతి ఒక్క జన్మలోనూ నన్ను పొందకయే చివరికి తాము పొందిన జన్మ కంటే నీచతరమైన జన్మని పొందుతారు. ఇప్పుడు ఈ కథలో విశేషం ఏమిటంటే, అది విని లోపల దుష్టవృత్తి ఉన్నవాళ్లకి నేను దేహాన్ని అన్న భావనకి చెందిన గుర్తు నశించిపోయి వారిలో అష్టసాత్విక భావాలు జాగృతమవుతాయి. తమకు అపార సంపద ఉన్నా స్వాభావికంగా లోభత్వంతో ఉండేవారి జీవితం వ్యర్థం. మరణించే వరకు వారు వ్యర్థంగా శ్రమపడుతూ ఉంటారు. అందులోనూ దేహంలో శత్రుభావం సంచరించటం ఏమాత్రం మంచిది కాదు. దాన్ని మానవులు నిరోధించాలి. ఎందుకంటే అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరానికి ఫలితం ఈ జన్మలో మంచి యోనిలో జన్మించినప్పటికీ రాబోయే జన్మ నీచ యోనిలో వస్తుంది. రుణము, వైరము, హత్య వీటి స్వాభావిక గుణం ఎలా ఉంటుందంటే అవి తీరే వరకు పునర్జన్మ పరంపర నడుస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి సాయినాథుని నోటి నుంచి వచ్చిన పరమ పావనమైన అమృత ఝరీ వాణిని శ్రోతలకి విన్నవిస్తాను. మీరు అది వినటానికి సావధానులు కావాలి. ఆ కథను నేను ఎలా విన్నానో, నా స్మృతిపథంలో ఎలా ఉందో, సాయి జనని నాకు ఎలా చెప్పిందో అలాగే అదే మాటల్లో నేను మీకు చెప్తాను. సాయి స్వతహాగా చరిత్రను సృష్టిస్తారు, చరిత్రను వ్రాయిస్తారు. హేమాడు కేవలం నిమిత్త మాత్రుడు. దీనికి సూత్రధారి ఆ సాయియే. ఒకసారి ఉదయం 8 గంటల వేళ ప్రతిరోజులాగే ఉపాహారం తీసుకుని నేను బయట వ్యాహ్యాళికి బయలుదేరాను. దారిలో వెళ్తూ వెళ్తూ అలసిపోయి ఒక నదీ తీరాన్ని చేరి కళ్ళు కడుక్కుని స్నానం చేశాను. అందువల్ల మనసుకెంతో తృప్తి కలిగింది. నది మాత్రం ఎంతదని, అది రహతాలోని నది అంత ఉంటుంది. 2 తీరాలను ఒరుసుకుని ప్రవహిస్తోంది నీరు. వాటిని ఆనుకుని ఒకలాంటి పొడవైన గడ్డి మొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో నుంచే ఒక కాలిబాట ఉంది. బళ్ళు మొదలైనవి పోవటానికి స్పష్టమైన మరో దారి కూడా ఉంది. అలాగే నదీ తీరంలో పేరు తెలియని పెద్ద చెట్లేవో ఉన్నాయి. వాటి నుంచి చల్లని నీడ నేలపై మెత్తగా పరుచుకుంది. మందంగా వీచే పిల్ల తెమ్మెరలతో మనోప్రాంగణం వసంత సోయగాలతో చాలా హాయిగా ఉంది. ఆ పెద్ద చెట్లను చూసి నేను వాటి నీడలో హాయిగా పోయి కూర్చున్నాను. అప్పుడు చిలిం నింపటానికి చిలింని చుట్టే బట్టముక్కను తడపటం కోసం నేను నది దగ్గరికెళ్ళి వస్తుంటే బెకబెకమన్న శబ్దం వినిపించింది. నాకది కప్ప అరుపు అనిపించింది. కానీ అందులో ఆశ్చర్యపడవలసిందేముంది? నీరున్న చోట కప్పలుండటం సహజమే. బట్టను తడిపి నేను తిరిగి వచ్చాను. చేతుల్లో చెక్కుముకి, అగ్ని ముట్టించటానికి అవసరపడే ఒకలాంటి గులకరాయి, ఇనుప ముక్కల జత తీసుకుని గులకరాయితో అగ్ని వెలిగించి చిలింని తయారు చేశాను. అప్పుడే ఓ బాటసారి వచ్చి నమస్కరించి నా దగ్గర కూర్చున్నాడు. నా దగ్గర నుంచి నమ్రతతో చిలిం చేతిలోకి తీసుకుని, ఇంత దూరం వచ్చారు అని అతను మళ్ళీ ఇలా అన్నాడు, ఇక్కడ్నుంచి మసీదు చాలా దూరం, అక్కడికి వెళ్లేసరికి మీకు ఎండెక్కుతుంది, ఈ పక్కనే నా ఇల్లుంది, చిలుం పీల్చి అక్కడికి పోదాం, కొద్దిగా రొట్టె తిని ఓ క్షణంసేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు ఎండ తగ్గాక హాయిగా మీరు తిరిగి వెళ్ళిపోవచ్చు, నేను కూడా మీతో పాటు వస్తాను అన్న ఆ సంభాషణ అయ్యాక బాటసారి చిలింని ఓసారి పీల్చి దాన్ని నాకు పీల్చేందుకు ఇచ్చాడు. ఇటువైపు ఆ కప్ప ఆర్తనాదంతో పెద్దగా అరవసాగింది. అది విని ఆ బాటసారి, ఎవరు అలా అరుస్తున్నారు అని అడిగాడు. దానికి నేను, నదీ తీరాన కప్ప కష్టాల్లో పడిపోయింది, దాని కర్మ దాని వెంటపడింది, ఆ విషయం చెప్తాను విను, పూర్వజన్మలో చేసిన దాన్నే ఈ జన్మలో అనుభవించాలి, చేసే కర్మఫలాన్ని అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి, ఇప్పుడు ఏడ్చి ప్రయోజనమేమిటి? అప్పుడది విని చిలిం నా చేతికిచ్చి ఆ బాటసారి అక్కడ్నుంచి బయలుదేరాడు. అతనిలా అన్నాడు, నేను కొంచెం చూసొస్తాను, నిజంగా అది కప్పేనా లేక వేరే ఏదైనా ప్రాణ, దానికేం దుఃఖం కలిగిందో చూసొస్తాను. అతని కోరిక చూసి నేనిలా అన్నాను, పో చూసిరా, ఒక పెద్ద పాము నోటపడి ఆ కప్ప అరుస్తోంది, రెండూ కూడా చాలా దగాకోరులు, ఇద్దరూ కూడా పూర్వజన్మలో భయంకరమైన రాక్షస పాపకర్మలు చేశారు, వాటి ఫలాన్ననుభవించటానికి వారికి ఈ శరీరాలు లభించాయి. అలా మాటలు నడుస్తుండగా ఆ బాటసారి అక్కడికెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ జరిగేది చూసి తిరిగి వచ్చాడు. అతను, మీరు చెప్పే మాట ఎంతో నిజం, కాలుడిలాగా పాము నోరు ఎంతో పెద్దది, ఆ కప్ప కూడా ఎంతో భయంకరమైనది. కానీ అది ఆ పాముకి ఫలహారం అయ్యింది. అది పాము నోటికి ఆహుతి అయింది. అది పావుగంట అరగంటలో చచ్చిపోతుంది. కర్మలగతి ఎంత విచిత్రమో! ఆ పాము ఆ కప్పని ఇప్పుడు ఒక్క క్షణంలో మింగేస్తుంది అన్నాడు. అప్పుడు నేనతనితో, దాన్నదెందుకు మింగుతుంది? దాని తండ్రిని నేనిక్కడున్నాను కదా, నేనిక్కడికి ఎందుకు వచ్చాననుకుంటున్నా? నా స్థానాన్ని వదిలి నేనిక్కడికి వచ్చి కూర్చున్నది ఆ కప్పని పాము చేత మింగించటానికేనా? చూడు, నేను దాన్నెలా విడిపిస్తాను. వాటిని తగువు నుంచి విడిపించాక మనం ఇంటికెళ్ళిపోదాం. పద, ఒకసారి చిలిం నింపు, ఆ తరువాత పామేం చేస్తుందో చూద్దాం అన్నాను. అది విని బాటసారి వెంటనే చిలుం తయారు చేశాడు. నేను కూడా దాన్ని తీసి చేత పట్టుకుని రెండుసార్లు పీల్చాను. ఆ తరువాత బాటసారిని వెంట పెట్టుకుని ఆ గడ్డిలో నడుస్తూ అవి ఉన్న చోటికి వెళ్ళాను. ఆ పామును చూసి మళ్ళీ ఆ బాటసారి కంగారు పడ్డాడు. ఎంత పెద్దదో, భయంకరమైన సర్పం అంటూ భయంతో, ముందుకి పోవద్దు, ఆ పాము మన దగ్గరకే వస్తోంది, పారిపోదామంటే ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది, వద్దు వద్దు అక్కడికి పోకండి అన్నాడు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి ఆ బాటసారికి భయం వేసింది. అప్పుడు ఆ ఇద్దరి వైరవృత్తికి సంబంధించి నేను చేసిన ఉపదేశం వినండి. ఒరే బాబూ, వీరభద్ర, మీ వైర ప్రవృత్తి వల్ల బసప్పకి కప్పజన్మ వచ్చినప్పటికీ ఇప్పటికీ పశ్చాత్తాపం కలగలేదు. నీవు కూడా పాము యోనిలో జన్మించి కూడా ఇప్పటికీ ఇంత వైరం పెట్టుకున్నావే, ఇకనైనా సిగ్గుపడి వైరం పోగొట్టుకుని హాయిగా ఉండండి. నా నోటి నుంచి ఈ మాటలు బయటకొచ్చాయో లేదో, కప్పను వదిలిపెట్టి పాము గబుక్కున పారిపోయింది. వెంటనే లోతుగా ఉన్న నీళ్లలో ప్రవేశించి అదృశ్యమైంది. మృత్యుముఖం నుంచి విడివడిన కప్ప కూడా గెంతుపెట్టి చెట్ల పొదల్లోకి దూరి దాక్కుంది. బాటసారికి ఎంతో ఆశ్చర్యమేసింది. అతనిలా అన్నాడు, ఇదంతా నాకేం అర్థం కావటం లేదు. మీ నోటి నుంచి మాటలు బయటికి రాగానే పాము కప్పని ఎలా వదిలేసింది? పాము కూడా ఎలా అదృశ్యమైంది? వీళ్లలో వీరభద్రప్ప ఎవరు, బసప్ప ఎవరు? వారి వైరానికి అసలు కారణమేమిటి? కృపతో నాకు ఆ కథంతా చెప్పండి. దానికి నేనిలా అన్నాను, సరే, మొదట మనం చెట్టు కిందకి వెళదాం, చిలిం పీల్చి అప్పుడు నీ సందేహాన్ని తీర్చి నా స్థలానికి నేను తిరిగి వెళ్ళిపోతాను. అలా అని అతనితో కలిసి చెట్టు కిందకొచ్చాను. దట్టంగా పరుచుకుని ఉంది నీడ. చల్లని పిల్లగాలి ఆహ్లాదంగా వీస్తోంది. బాటసారి మళ్లీ చిలిం వెలిగించి మొదట తాను పీల్చి తరువాత నా చేతికందించాడు. దాన్నలా పీలుస్తూ పీలుస్తూ ఆ బాటసారికి నేను ఆ అందమైన కథను చెప్పాను. చూడు, నేనుండే చోటు నుంచి 2-3 క్రోసుల 6 లేదా 9 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ధి చెందిన ఒక పురాతన స్థానముంది. అక్కడ ఎంతో కాలం నుంచి శిథిలమైన శివాలయం ఉంది. దాన్ని జీర్ణోద్ధరణ చేయిస్తే బావుంటుందని అందరి మనసులకి అనిపించింది. ఆ పనికోసం చాలా పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేశారు. ఎంతో డబ్బు పోగైంది. పూజార్చనలకు ఏర్పాట్లు కూడా చేసి ఆ డబ్బుని ఎలా వినియోగించాలన్న దానికి ప్రణాళిక తయారు చేశారు. అక్కడున్న ఓ గొప్ప ధనికుణ్ణి దానికి నిర్వాహకుడిగా నియమించారు. అతని చేతికా డబ్బంతా ఇచ్చేశారు. నిర్ణయం తీసుకునే అధికారం కూడా పూర్తిగా అతనికే ఇచ్చేశారు. అతనే వేర్వేరుగా జమా ఖర్చులు లెక్క రాసి పెట్టాలి. అందులో తన స్వంత చందా డబ్బును కూడా పెట్టాలి. ఈ కార్యం తప్పకుండా అతనే చేయాలని ప్రామాణికంగా నిర్ణయించారు. కానీ అతను ఎంతో లోభి. తనకేదైనా నష్టం కలుగుతుందేమోనన్న ధోరణిలోనే అతను ఆ పనిని నడిపిస్తున్నాడు. కనుక ఆ పని పూర్తవలేదు. డబ్బంతా ఖర్చైపోయింది. అయినా పని మాత్రం సగమే అయ్యింది. ధనికుడు తన స్వంత డబ్బు నుంచి పైసా కూడా ఖర్చు పెట్టలేదు. తన వద్ద ఉన్న ఒక్క పైసాని కూడా వదులుకోలేదు. పెద్ద ధనవంతుడైనప్పటికీ అతను మూర్తీభవించిన లోభత్వమే. పైకి తీయగా మాట్లాడుతూ ఉన్నా పని మాత్రం ముందుకు జరగలేదు. తరువాత డబ్బు పోగు చేసిన వాళ్లంతా అతనింటికొచ్చి ఇలా అన్నారు, నీవెంత వడ్డీ వ్యాపారివైతే మాత్రమే నీవు చేయి విదల్చకపోతే ఈ శివుడి జీర్ణోద్ధరణ ఎలా పూర్తవుతుంది? దీనికేమైనా ఆలోచించావా? ప్రజలని అభ్యర్థించి మేము మరిన్ని విరాళాలు తెస్తాము, అది కూడా నీ చేతికే ఇస్తాం. ఈ ఒక్కసారికి ఈ పని పూర్తి చేసేయి. తరువాత మరింత డబ్బు పోగైంది. అతని చేతికి పెద్ద మొత్తం వచ్చేసింది. కానీ దానివల్ల కూడా ఏమీ ప్రయోజనం కలగలేదు. ఆ ధనికుడు మాత్రం హాయిగా కూర్చున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. దేవుడి మనసుకి ఏదో ఒకటి చేయాలని అనిపించింది. ఆ ధనికుడి పత్నికి ఆయన కలలో కనిపించాడు. లేలే మేలుకో, ఆ దేవాలయం గోపురం నిర్మించు. నీవేదైనా ఖర్చు పెట్టావంటే దానికి 100 రెట్లు తిరిగి నీకు శివుడు ఇస్తాడు. మర్నాడు ఆమె ఆ కలను వివరంగా తన భర్త చెవిన వేసింది. కాని ఒక్క పైసా ఖర్చు పెట్టాలన్నా ప్రాణం పోయినట్లు అనిపించే అతనికి ఆ కల మహాబాధాకరంగా అనిపించింది. రాత్రింబవళ్ళు అదే పనిగా డబ్బు కూడబెట్టడం తప్ప అతని మనసుకి మరో ఆలోచన తెలీదు. అతనికి ఆ స్వప్నంలో చెప్పినట్లు ద్రవ్యం ఖర్చు పెట్టడం అన్న ఆలోచన ఎలా నచ్చుతుంది? అతను భార్యతో, ఈ కలలను నేను ఒప్పుకోను, వీటి మీద నాకు అసలు విశ్వాసం లేదు అని ఆమె మాటలని పరిహసించాడు. తానెంతో జగమంత. స్వయంగా దగా కోరవటం వల్ల ఇతరులు కూడా అతనికి అలాగే కనిపిస్తారు. అతనిలా అన్నాడు, దేవుడి మనసులో నా డబ్బు కొట్టేయాలని ఉంది, లేకపోతే నేను మాత్రం నీకేమన్నా దూరంగా ఉన్నానా? ఆయన నీ స్వప్నంలోకే ఎందుకొచ్చాడు? నీకే ఎందుకు కనిపించాడు? దేవుడు నా కలలోకి ఎందుకు రాలేదు? అందుకే వాటిపై నాకు నమ్మకం కలగటం లేదు. అసలు ఆయన అభిప్రాయం నాకు అర్థమే కావటం లేదు. ఈ స్వప్నం అబద్ధమై ఉండాలని నాకు అనిపిస్తోంది. లేదా మన భార్యాభర్తల్లో కలహం సృష్టించాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడేమో. నాకలాగే అనిపిస్తోంది. దేవాలయ జీర్ణోద్ధరణ పనిలో నా సాయమేమన్నా తక్కువ ఏమిటి? మనం నింపిన డబ్బు సంచి నెల నెలకి ఖాళీ అవుతోంది కదా. జనులు డబ్బు తెచ్చినట్లు పైకి కనిపిస్తోంది. కానీ జమా ఖర్చులు అనే ఈ వ్యాపార వ్యవహారాల పద్ధతి నాకు చాలా నష్టం కలిగిస్తోంది. జనులకేమో అదేమీ తెలియటం లేదు, మరి నీకు మాత్రం ఎలా తెలుస్తుంది? అందుకే నీకొచ్చిన ఆ కళ నిజమనిపించటం లేదు. అది నిజమనుకుంటే మనం మోసపోతాం. నిద్ర లేచాకే కళ వచ్చినట్లు తెలుస్తుంది. దాన్నెవరైనా నిజమంటారా? అని ధనికుడు ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అది విని ఆ స్త్రీ మౌనంగా ఉండిపోయింది. భర్త ముందు ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. జనులు డబ్బు పోగు చేశారు, కానీ కొద్దిమంది మాత్రమే సంతోషంతో ఇచ్చారు. ప్రేమ లేకుండా ఎవరో బలవంత పెడితేను, ఎవరో అర్థించటం వల్ల, ఏవో కష్టాలు రావటం వల్ల ఇచ్చే డబ్బు దేవుడికి నచ్చదు. శ్రద్ధాదేయం అశ్రద్ధ అదేయం, తైత్తిరీయ ఉపనిషత్తు. దేణే నిత్యశ్రద్ధేనే ధ్యావే, వినాశ్రద్ధ దిధలేనా పావే. ప్రీతితో స్వల్పంగానే ఇచ్చినా అది దేవుడికెంతో అమూల్యంగా అనిపిస్తుంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం, యోమే భక్త్వా ప్రయచ్చతి తదహం భక్తృపహృతమస్నామి ప్రయతాత్మనః. గీత అధ్యాయం 9:26. ఎవరు నాకు భక్తితో ఆకును గాని, పువ్వును గాని, ఫలమును గాని, నీటిని గాని అర్పిస్తారో, అలాంటి చిత్తశుద్ధి ఉన్నవారిచ్చిన భక్తిపూర్వక కానుకలను నేనెంతో ఆనందంతో స్వీకరిస్తాను. డబ్బు పోగవుతున్న కొద్దీ పని అవుతోంది, డబ్బు ఆగితే పని కూడా ఆగిపోతోంది. అలా ఈ పని మందంగా నడుస్తోంది. ధనికుడు లోభి, తన జేబు నుంచి ఒక్క పైసా కూడా తీయలేదు. అప్పుడతని భార్యకి మళ్లీ కలవచ్చింది. అది విను, దేవాలయం కోసం డబ్బివ్వమని భర్తను అర్థించొద్దు. నీ సంకల్పాన్ని దైవమే నెరవేరుస్తాడు. నీకివ్వాలనిపించినంతే నువ్వు ఇవ్వు. మనం మనస్ఫూర్తిగా ఇచ్చిన డబ్బు, అది ఒక్క పైసా అయినా దాని విలువ లక్షల్లో ఉంటుంది. నీ భర్త ఆలోచన తెలుసుకుని ఆ ప్రకారంగా ఇవ్వు. ఊరికే అనవసరంగా ఎందుకు బాధపడతావు? మనసు కనిపించినంతే ఇవ్వాలి. అది ఎంత తక్కువైనా దేవుడికి తన స్వంత డబ్బే సమర్పించాలి. అక్కడ కేవలం శ్రద్ధాయుక్త భక్తి ఉండాలి. అది నీకుంది. ఇది తెలుసుకుని ఎంతో కొంత ఇవ్వమని దేవుడు నిన్ను అభ్యర్థిస్తున్నాడు. నీవు కొద్ది డబ్బే ఇచ్చి నిశ్చింతగా ఉండు. శ్రద్ధ లేకుండా ఇవ్వటం మంచిది కాదు. దేవుడికి అదసలు నచ్చదు. శ్రద్ధ లేకుండా ఇచ్చేది మట్టితో సమానం. చివరికది సమూలంగా నిష్ఫలమవుతుంది. ఈ అనుభవం మానవులకి వెంటనే కలుగుతుంది. సరే, ఆ కల వచ్చాక ఆమె తన మనసులో నిశ్చయం చేసుకుందిలా, పుట్టింటి నుంచి పెళ్లి సమయంలో వచ్చిన నగలమ్మేసి దేవుడడిగిన దాన్ని ఇచ్చేయాలి. అప్పుడామె తన నిర్ణయాన్ని భర్తకి చెప్పింది. భర్త అది విని మనసులో ఎంతో బాధపడ్డాడు. లోభం ఉండే చోట తెలివి అనే ఆలోచన ఎక్కడుంటుంది? దైవం కోసం చేసే ధార్మిక కార్యాలను ఆచరిస్తూ వ్యవహరించటమనేది ఎక్కడుంటుంది? అతను మనసులో అనుకున్నాడు. ఎంతటి మూర్ఖపు ఆలోచన ఈమెది! నిజంగా ఈమె మనసు గందరగోళంగా ఉంది. ఈమె నగలన్నిటినీ లెక్కకట్టి వాటి ధర 1,000 రూపాయలుగా నిర్ణయించి భూమిని ఈమె పేరు మీద పెడితే సరిపోతుందనిపిస్తోంది నాకు. అప్పుడతను ఆ నగలు తానే స్వయంగా కొని డబ్బుకి బదులు తన వద్ద తాకట్టు పెట్టబడిన అప్పు తీరిపోయేదాకా విశ్వాసం ఉంచటానికి తాత్కాలికంగా స్వాధీనం చేసిన ఎవరిదో సారహీనమైన చవిటి నేలను ఆమెకిచ్చేశాడు. ఆ భూమి కూడా పూర్తిగా బీడుపడినదే. వర్షాలు పడ్డా సరే అందులో ఏమీ పండదు. ధనికుడు తన భార్యతో, ఈ భూమి శివుడికిచ్చేసేయి, 1,000 రూపాయలకు ఈ భూమిని దేవుడికి దానం చెయ్యటం వల్ల కలలో చెప్పినట్లు దేవుడు సంతోషించి నిన్ను రుణం నుంచి ముక్తురాల్ని చేస్తాడు. భర్త చెప్పిన మాట మీద నమ్మకముంచి ఆ లోభివాడి భార్య ఆ భూమిని ప్రేమపూర్వకంగా శివుడి సంతోషం కోసం అర్పించింది. వాస్తవం చూడబోతే 200 రూపాయల అప్పుకి ఆ భూమి ఆ ధనికుడి వద్ద తాకట్టు పెట్టబడింది. ఆ భూమికి యజమాని డుబ్కి అనే పేరు గల ఆమె. డబ్బు ఇబ్బంది కలిగి ఆమె దాన్ని ఆ ధనికుడి దగ్గర తాకట్టు పెట్టింది. కానీ ధనికుడేమో ఎంతో లోభి. శివుణ్ణి కూడా మోసగించటానికి అతనికి భయం కలగలేదు. తను కట్టుకున్న భార్య డబ్బుని తాను దాచుకున్నాడు. ఆమెనలా దగా చేసి డబ్బు సంపాదించటంలోనే అతనికి సుఖమున్నట్లనిపించింది. ఈ ఇంద్రియ సుఖాలపై కోరిక ఎంతో చెడ్డది. విషయభోగ లంపటులను అది నాశనం చేస్తుంది. మానవులకి జీవించి ఉండాలన్న కోరిక ఉంటే ఈ విషయ భోగ బంధనాల్లో చిక్కుకోకూడదు. శ్రవణం మీదున్న గొప్ప ఇచ్ఛ వల్ల హరిణము, తలమీద అందమైన మణిని ధరించటం వల్ల పాము, ప్రకాశం వైపు చూడాలన్న కోరికతో మిడత మరణిస్తాయి. అలా విషయాలపై ఆసక్తి హానికరం. విషయ చింతన చేసే పురుషులకి ఆ విషయాల పట్ల ఆసక్తి ఉత్పన్నమవుతుంది. ఆ ఆసక్తికి ప్రతిబంధకం కలిగితే క్రోధం ఉత్పన్నమవుతుంది. క్రోధం నుంచి తలమీద విచారమనే గందరగోళం, విచారమనే గందరగోళం నుంచి స్మృతిభ్రంశం, స్మృతిభ్రంశం నుంచి బుద్ధినాశనం, బుద్ధినాశనం వల్ల పూర్తి వినాశనము అవుతుంది. ఐహిక వస్తువులను అనుభవించటానికి డబ్బు అవసరపడుతుంది. అది లభింపచేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంటే ఇంద్రియ సుఖాలపై ఆసక్తి పెరుగుతుంది. దాన్ని ఆపటం చాలా కష్టం. నిశ్చయంగా నష్టం కలిగించే ఆ భూమిలో ఎంత ప్రయత్నం చేసినా ఏమీ పండదు. అలాంటి దాన్ని అర్పించామని అంటే అలాంటి దానం వల్ల నిజానికి పుణ్యమే ఉంటుంది. ఇచ్చేదానిలో ఏ కోరిక లేకుండా దేవుడికి అర్పిస్తే ఆ దానాన్ని నిర్వికల్పమని అంటారు. స్వీకరించేవారికి ఎంతో దుఃఖదాయకంగా పరిణమించే అలాంటి ఆ నిర్వికల్పదానం దానం కాదు. అలాంటి దానం చేయటమంటే పాపాన్ని మూటకట్టుకోవటమే. ఇటువైపు దేవుడి పూజారి అయిన ఆ పేద బ్రాహ్మణుడు దేవుడికి దానంగా భూమి లభించిందని ఎంతో సంతృష్టి చెందాడు. కానీ తరువాత కొద్ది రోజులకి ఓ విపరీతం జరిగింది. కృత్తికా నక్షత్రంలో అపారంగా కుంభవృష్టి కురిసింది. భయంకరమైన నష్టాలు కలిగాయి. ఒక్కసారిగా పిడుగులు పడ్డాయి. లోభి భవనం కూలిపోయింది. వ్యర్థమైన ఆ భూమి మాత్రం సురక్షితంగా ఉండిపోయింది. మిగిలినదంతా దగ్ధమైపోయింది. ధనికుడిపై కూడా పిడుగుపడింది. తన భార్యతో సహా అతను చనిపోయాడు. డుబ్కీ కూడా మరణించింది. అలా ఆ ముగ్గురూ పోయారు. తరువాత ఆ ధనికుడు మధురానగరంలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట జన్మించాడు. భావికురాలైన అతని భార్య పూజారి ఇంట్లో జన్మించింది. ఆమెకి గౌరీ అని పేరు పెట్టారు. డుబ్కీ తరహా ఇంకా వేరుగా ఉంది. ఆమె శంకరుణ్ణి పూజించే లింగధారుల ఇంట జన్మించింది. ఆమె స్త్రీత్వం పోయి ఆమె మగవాడిగా జన్మించింది. ఆమె పేరు చెన్నబసప్ప అని పెట్టారు. ఆ ప్రకారంగా ఈ ముగ్గురి స్థితులు మారిపోయాయి. వారు గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో ఫలమివ్వటం మొదలుపెట్టాయి. ధనికుడు మళ్లీ జన్మించినప్పుడు అతని పేరు వీరభద్రప్ప అని పెట్టారు. ప్రారబ్ధ కర్మల్లోని రహస్యమేమిటంటే అనుభవిస్తే కానీ అవి తీరవు. శంకరుడి పూజారి అంటే నాకెంతో ఇష్టం. ఇతనెప్పుడు నా దగ్గరకొచ్చి నాతో పాటు చిలిం పీలుస్తూ ఉండేవాడు. అప్పుడు నేను ఆనందభరితుణ్ణై రాత్రంతా మాట్లాడుతుండేవాణ్ణి. గౌరీ పెద్దదై పెళ్లికి సిద్ధమైంది. అప్పుడప్పుడు ఆమెని కూడా అతను వెంట పెట్టుకొచ్చేవాడు. ఆమె కూడా నా పట్ల భక్తితో ఉండేది. ఒకరోజు పూజారిలా అన్నాడు, "బాబా, అన్ని చోట్లు వెతికి చూశాను, కానీ ఎక్కడ అమ్మాయికి మంచి సంబంధం కుదరలేదు. ఊళ్ళన్నీ తిరిగి తిరిగి అలసిపోయాను. ప్రయత్నాలన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను విసిగిపోయాను." అతనికి నేను ధైర్యం చెప్పాను. "ఎందుకు చింతిస్తున్నావు? ఆమె కాబోయే భర్త నడిచి వస్తున్నాడు. మీ అమ్మాయి అదృష్టవంతురాలు. ఆమె చాలా శ్రీమంతురాలవుతుంది. ఆమెని వెతుకుతూ మరీ వస్తున్నాడు ఆమె కాబోయే భర్త. కొద్ది రోజుల్లో నీ ఇంటికతను వస్తాడు. నీ కోరిక నెరవేరుతుంది. నీవన్నట్లు అతను గౌరిని పెళ్లి చేసుకుంటాడు." ఇటువైపు వీరభద్రుడికి ఇల్లు గడవని స్థితి వచ్చింది. అతను తల్లిదండ్రులకి చెప్పి ఇల్లు వదిలి బయలుదేరాడు. అతను ఇంటింటా భిక్షాటన చేసి ఒక్కోసారి కూలిపని చేసి దొరికిన దాన్ని తిని సంతుష్టి చెంది తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతూ తిరుగుతూ అదృష్టవశాత్తు అతను పూజారి ఇంటికి వచ్చాడు. అల్లామియా చేసే పనులు అపూర్వంగా ఉంటాయి. అందరికీ అతను నచ్చాడు. అలా ఉంటుండగా అతనిపై పూజారికి లోభం కలిగింది. గౌరిని అతనికివ్వాలని అనిపించింది. నాడి, గోత్రము, గణము, యోగము కలిసొచ్చాయి. లగ్నం పెట్టడం కోసం జాతకంలోని శుభ గ్రహస్థితి అవశ్యం కలిసింది. పూజారి ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఒకరోజు వీరభద్రుణ్ణి తీసుకుని పూజారి నా దగ్గరకొచ్చాడు. అప్పుడు వారిద్దరూ కలిసి రావటం చూసి నాకు ఓ ఆలోచన కలిగింది. అనుకున్న విధంగా వెంటనే నేనిలా అన్నాను, "ప్రస్తుతం పెళ్లికి ముహూర్తాలుంటే ఇతనికి గౌరీనిచ్చి పెళ్లి చేసి నీవు ముక్తుడివికా." పూజారి కూడా తన భార్య అనుమతి పొంది వీరభద్రుణ్ణి వరుడిగా నిశ్చయం చేశాడు. వివాహ ముహూర్తం చూసి యోగ్యమైన పద్ధతిలో వాళ్ళకి పెళ్లి చేశారు. కార్యక్రమాలన్నీ అయ్యాక ఆ జంట సంసారంలో కృతకృత్యులవటం కోసం నా ఆశీర్వాదం పొందటానికి నా దర్శనానికొచ్చారు. నేను కూడా గొప్ప ఆనందంతో వారిని ఆశీర్వదించాను. వీరభద్రుడికి అప్రయత్నంగా ఆహారం లభించింది. దానివల్ల సుఖసంపన్నమైన అతని ముఖం ఆనందంగా కనిపించింది. అతను కూడా నా పట్ల భక్తిని పెట్టుకున్నాడు. కొద్ది రోజుల్లో అతని సంసారం స్థిరపడింది. కానీ డబ్బు సరిపోకపోవటం వల్ల విసుగు కలగకపోవటమనే అదృష్టం ఎవరికైనా కలుగుతుందా? ఈ డబ్బుతో ఎన్నో బాధలుంటాయి. గొప్ప గొప్ప వాళ్ళని కూడా అది బాధిస్తుంది. వీరభద్రుడికి కూడా మధ్య మధ్య డబ్బులోటు అవుతూ ఉండేది. డబ్బు ఖేళ అలాగే ఉంటుంది. వీరభద్రుడు నాతో ఇలా అన్నాడు, "బాబా, ఈ పెళ్ళి అనే సంకెళ్ళు చాలా కఠినమైనవి. డబ్బు లేకపోవటం వల్ల నేను బాధలు పడుతున్నాను. అందుకు మీరు నాకు ఏదో ఒక ఉపాయం చెప్పాలి. అప్పుడే నేను ఈ సంసారాన్ని నడపగలుగుతాను. నేను మీకు సాష్టాంగం చేస్తాను, నన్ను దగా చేయటం మంచిది కాదు, మీరే కదా మా పెళ్లికి కారణభూతులు అన్నాడు. నేను కూడా అతనికి ఎంతగానో చెప్పాను, ప్రేమతో ఆశీర్వదించాను. అల్లాయే మాలిక్, ఆయనకే అన్నీ తెలుసు, ఆయనే ఆ సంకటాన్ని తొలగిస్తాడు. వీరభద్రుడి మనసును తెలుసుకుని అతని మనోరథం నెరవేరాలని నేను అతనికి మాటిచ్చాను. అసలు దుఃఖించవద్దని నేను అతనితో చెప్పాను. నీకు అదృష్టపు ఘడియలు దగ్గర పడ్డాయి, ఊరికే అనవసరంగా బాధపడకు. ద్రవ్యం నీకు సహజంగా లభిస్తుంది, అది నీ దగ్గర అపారంగా ఉంటుంది. అయినా వీరభద్రప్ప అంటూ ఉండేవాడు, డబ్బు వల్ల నేను పరిహాసాల పాలయ్యాను, భార్య అది తీసుకురా ఇది తీసుకురా అని అనటం ఆపదు, చాలు చాలు ఈ అవమానాలు, ఈ పెళ్లి పీడ నాకొద్దు. సరే, తరువాత ఓ అద్భుతం జరిగింది. గౌరీగ్రహాల గొప్పతనం చూడండి. ఆ చౌటి నేలకి ధర పెరిగింది, దేవుడి లీలలు అగాధమైనవి. ఒక కొనుగోలుదారు వచ్చాడు, 1 లక్ష రూపాయలిచ్చేందుకు సిద్ధపడ్డాడు. అతను అక్కడికక్కడే సగం డబ్బు రొక్కంగా ఇచ్చేశాడు కూడా, మిగతా సగం డబ్బు వాయిదాల పద్ధతిలో ఇస్తానని చెప్పాడు. మిగిలిన 50,000లో ప్రతి సంవత్సరము వడ్డీతో సహా 2,000 రూపాయలిచ్చి 25 సంవత్సరాల్లో పూర్తిగా ఇచ్చేస్తానని చెప్పాడు. ఈ ప్రకారంగా 25 సంవత్సరాల తర్వాత గౌరికి డబ్బు పూర్తిగా లభించింది. ఈ వ్యవహారం అందరికీ నచ్చింది. కానీ చెన్నబసప్ప గురవ్, ఈ జాతికి కూడా ఈశ్వరుణ్ణి పూజించే అధికారం ఉంటుంది, నిలబడి అన్నాడు, శంకరుడికి అర్పించిన డబ్బుకి మొదటి యజమాని గురవ్, ప్రతి సంవత్సరము లభించే వడ్డీలో సగం గురవునైన నాకు భాగంగా లభించాలి, అది లేకపోతే నాకు తృప్తి కలగదు. వీరభద్రప్ప అతనికేమీ ఇవ్వలేదు, చెన్నబసప్ప ఊరుకోలేదు. ఇద్దరికీ వాద ప్రతివాదాలయ్యాయి. వారిద్దరూ నా దగ్గరకొచ్చారు. శంకరుడు పూర్తిగా భూమికి యజమాని, అది ఇంక వేరెవ్వరికీ లభించదు, ఊరికే దానిపై లోభం పెట్టుకోకండి అని నేను వారిద్దరికీ చెప్పాను. శివుడికి అర్పించిన భూమికే ఈ ధర వచ్చింది. గౌరీ కాక ఆ డబ్బు మీద కోరిక పెట్టుకున్నవారు ఉపవాసంతో మరణిస్తారు. దేవుడి ఆజ్ఞ లేకుండా ఆ డబ్బు మీద ఎవరైనా చెయ్యేస్తే అది దేవుడి కోపానికి కారణమవుతుంది. ఇది పూర్తిగా దేవుడి సొమ్ము. ఆ భూమికి పూజారి యజమాని, దానికి గౌరీ వారసురాలు. అక్కడ ఇతరులకేమి సంబంధం? గౌరికే ఆ ధనం మీద పూర్తి హక్కుంటుంది అని నేను వారిద్దరికీ నచ్చ చెప్పాను. గౌరీని యజమానిగా గుర్తించి ఆమె అనుమతితో వ్యవహరిస్తే కృతార్థులవుతారు, ఆమె ఇచ్ఛకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుడు రాజీపడడు. వీరభద్రుడికి స్వతంత్రంగా వ్యవహరించే అధికారం లేదు అన్న నా ఆలోచనను స్పష్టంగా చెప్పాను. అయినా వీరభద్రప్ప కోపగించి నాపై తిట్ల వర్షం కురిపించాడు. అతను, మీ మనసులో నా భార్యను యజమానిగా చేసి ఆమె దగ్గర నుంచి డబ్బంతా కొట్టేసి మీ కోరిక తీర్చుకుని హాయిగా ఉండాలని ఉంది అన్నాడు. అతని మాటలు విని నేను అక్కడికక్కడ స్తబ్ధంగా అయిపోయాను. మనసులో ఇలా అనుకున్నాను, అల్లామియా చేతలు అగాధం, ఊరికే మనమెందుకు బాధపడాలి? వీరభద్రప్ప నాతో అలా అని ఇంటికి పోయి భార్య మీద కోపంతో మండిపడ్డాడు. ఆమె మధ్యాహ్న దర్శనానికొచ్చి నాకు విన్నపం చేసింది, బాబా, ఎవరి మాటలో మనసులో పెట్టుకుని నాపై కృపచూపటం మాత్రం మానకండి, నేను కొంగుజాచి అడుగుతున్నాను, మీ ఈ బిడ్డ మీద అనుగ్రహం చూపండి అన్న ఆమె మాటలు విని నేను ఆమెకి ధైర్యం చెప్పాను. నీకు 7 సముద్రాలు బహూకరిస్తాను, నీవు దుఃఖించకు. అదే రాత్రి నిద్రిస్తున్నప్పుడు గౌరికి కలొచ్చింది. శివుడు కల్లోకి వచ్చి ఆమెకేం చెప్పాడో విను. చూడు, ఈ డబ్బంతా నీదే, నీవెవరికీ ఇవ్వద్దు, అది సదా నీ దగ్గరే ఉండేట్లు ఏర్పాట్లు చేస్తాను, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. దేవాలయం కోసం డబ్బును చెన్నబసప్ప చెప్పిన విధంగా ఖర్చు చేయి, అతని పట్ల నాకు విశ్వాసముంది. ఇతర పనులకు డబ్బు దుర్వినియోగం కాకూడదు. మసీదులోని బాబాని అడగకుండా ఏ వ్యవహారమూ చేయవద్దు. గౌరీ ఆ కలను నాకు సవిస్తరంగా చెప్పింది. నేను కూడా ఆ కలను అంగీకరించి యోగ్యమైన సలహా ఇచ్చాను. అసలును నీ దగ్గరే ఉంచుకో, చెన్నబసప్పకి వడ్డీలోని సగభాగం ఇస్తూ ఉండు, వీరభద్రప్పకి దీనితో ఏ సంబంధమూ లేదు. మేవిలా మాట్లాడుకుంటుండగా వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరినీ శాంతింపచేయటానికి నేనెన్నో ప్రయత్నాలు చేశాను. గౌరికి శంకరుడు కలలో కనిపించటం గురించి వారిద్దరికీ నేను పూర్తిగా చెప్పాను. కానీ అది విని వీరభద్రప్ప ఉన్మత్తుడైనాడు. ప్రతిపక్షాన్ని అతను ఇష్టం వచ్చినట్లు శాపనార్థాలు పెట్టాడు. అనరాని మాటలన్నాడు. అది విని రెండవవాడు చెన్నబసప్ప భయంతో కంగారు పడ్డాడు. వీరభద్రుడికి పిచ్చి పట్టినట్లయింది. శాపనార్థాలతో అరుస్తూ, నాకు దొరికితే నిన్ను చంపేస్తా అనసాగాడు. చెన్నబసప్ప వైపు చూస్తూ వీరభద్రప్ప పిచ్చిగా ఇలా అన్నాడు, నేను నిన్ను ముక్కలు ముక్కలు చేసి మొత్తం తిని మింగిపారేస్తాను. చెన్నబసప్ప ఎంతగానో భయపడ్డాడు. నా పాదాలు గట్టిగా పట్టుకుని, నన్ని కష్టం నుంచి గట్టెక్కించండి అన్నాడు. నేను కూడా అతనికి అభయమిచ్చాను. దీనంగా ఉన్న చెన్నబసప్పకి ధైర్యం చెప్పి, వీరభద్రప్ప చేతిలో నేను నిన్ను చావనివ్వను అన్నాను నేను. సరే, తరువాత వాతం ప్రకోపించి వీరభద్రప్ప మరణించాడు. పాము యోనిలో జన్మించాడు. అతని శరీరం అలా రూపాంతరం చెందింది. చెన్నబసప్ప దిగులుతో కూలబడిపోయాడు. ఆ దిగులతోనే అతను మరణించాడు. అతను కప్పయోనిలో జన్మించాడు. అలా అయ్యింది అతని జీవితం. గత జన్మలోని శత్రుత్వంతో వీరభద్రుడు సర్పయోనిలో జన్మించి కప్పగా ఉన్న బసప్ప వెంటపడి చివరికి ఇతన్ని పట్టుకున్నాడు. సర్పరూపంలో ఉన్న భద్రప్ప నోటిలో పడుతున్న కప్పరూపంలో ఉన్న దీనుడైన బసప్ప దయనీయమైన అరుపులను విని నా మనసు చలించిపోయింది. ఇదివరకిచ్చిన మాట గుర్తొచ్చి చెన్నబసప్పను పాము నోటి నుంచి విడిపించి నేను నా మాటను నిలబెట్టుకున్నాను. అల్లా తన భక్తుల కోసం వారి కష్ట సమయంలో పరిగెత్తి వస్తాడు. ఆయనే నన్నిక్కడికి పంపించి భక్తరక్షణ చేశాడు. దానికి ప్రత్యక్ష అనుభవమే కలిగింది. వీరభద్రుణ్ణి తరిమేసి చెన్నబసప్పను కష్టాల నుంచి తప్పించాను. నిజంగానే ఇదంతా దైవలీల. సరే, ఇప్పుడు చిలిం నింపు. ఇది పీల్చి నేను నా నివాసానికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా మీ ఊరికి వెళ్ళిపో. నా నామంపై శ్రద్ధ పెట్టు. అలా అని నేను చిలిం పీల్చాను. సత్సంగ సౌఖ్యం లభించింది. తిరిగి తిరిగి మరలి వచ్చాను. మనసులో ఎంతో తృప్తిపడ్డాను. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని శ్రీ సాయి ముఖశ్రుత కథా కథనమనే పేరుగల 47వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 47వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. గత అధ్యాయం చివర రెండు మేకల పూర్వజన్మ కథ చెప్పారు బాబా. అలాగే ఎంతో విస్తృతంగా మనోరంజకంగా పాము కప్పల మూడు జన్మల కథను ఈ అధ్యాయంలో చెప్పారు. ఈ అధ్యాయంలోని విశేష మహత్వం కథల రూపంలో బాబా ఎంతో చక్కని ఉపదేశం చేశారు. తత్వాన్ని ఎంతో స్పష్టంగా దర్శింపజేశారు. 1. మొదట ద్రవ్యలోభం యొక్క పరమావస్థ అధఃపతనానికి ఎలా దారితీస్తుందో చెప్పారు. ధనుకుడి వద్ద ఎంతో డబ్బుంది. లోకంలో గౌరవ మర్యాదలు కూడా బాగా లభించాయి. భార్య కూడా సచ్చీలవతి. పతినిష్ట ఈశ్వరభక్తి పట్ల పరాయణతతో ఉంది. అయితే పిసినారితనం వల్ల, డబ్బు పట్ల లోభత్వం వల్ల డుబకి అనే పేరుగల అనాథ స్త్రీ తాకట్టు పెట్టిన భూమిని లాక్కోవాలని భార్య నగలకి అవాస్తవ ధర నిశ్చయించి ఆమెని మోసంచేశాడు. ఇలాంటి అవినీతితో నిండిపోయిన దానం మహాదేవుడికి అర్పించి దేవుణ్ణి కూడా మోసగించటానికి అతను సిద్ధపడ్డాడు. దాని ఫలితంగా దేహం మీద పిడుగుపడి తాను చనిపోయాడు. భార్యని కూడా చంపేశాడు. ఆ ప్రకారంగా పైసా పైసా కూడబెట్టి పోగు చేసిన డబ్బు పోయింది. ఆ సుఖాన్ని అనుభవించకుండా భార్యతో సహా అల్పాయుష్యులోనే ఈ జగత్తుని వదిలిపెట్టాడు. అందుకే బాబా ఇంకా ఇలా ఉపదేశించారు, దేహ ప్రారబ్ధాన్ననుసరించి ప్రాప్తించిన స్థితిని ఆనందంగా స్వీకరించి ఉండాలి. ఎలాంటి కలవరము పడకూడదు. వస్తువులు ధనము ఒకవేళ అవసరమే అవ్వచ్చు, అయినా వాటిలో మనసుని చిక్కుకోనివ్వరాదు. ఎన్నటికీ లోభిలా ఉండరాదు. ఉదార బుద్ధిని పెట్టుకోవాలి. 2వ ఉపదేశం వైరవృత్తి గురించి. అందులోనూ దేహంలో శత్రుభావం సంచరించటం ఏమాత్రము మంచిది కాదు. దాన్ని మానవులు నిరోధించాలి. ఎందుకంటే అది జీవితాన్ని నాశనం చేస్తుంది. పరస్పర వైరానికి ఫలితం ఈ జన్మలో మంచి యోనిలో జన్మించిన రాబోయే జన్మ నీచ యోనిలో అవటం. ఈ వైరవృత్తి వల్ల వీరభద్రుడు, చెన్నబసప్ప, సర్పం, కప్పల్లాంటి అధమయోనుల్లో జన్మించవలసి వచ్చింది. అక్కడ కూడా అదే వృత్తి శాశ్వతంగా వాళ్ళిద్దరికీ ఉండిపోయింది. అయితే బాబాలాంటి మహాత్ముల ఉపదేశంతో అది ఆగిపోయింది. 3వది, మానవులు మరణించిన తరువాత వారికి తమ కర్మననుసరించి మంచి లేదా చెడు జన్మ లభిస్తుంది. ఈ సిద్ధాంతాన్ని బాబా ఇక్కడ ముద్రించారు. చేసుకున్నవాడికి చేసుకున్నంత అన్న బాబా మాటలు అమూల్యమైనవి. యథాకర్మ యథాశ్రుతం, కఠోపనిషత్తు. ఎవరైనా తాము సముపార్జించిన జ్ఞానాన్ని, కర్మానుష్ఠానాన్ననుసరించే శరీరాన్ని ధరిస్తారు. దీనికి శృతి ప్రామాణికం. ధనికుడు డుబ్కీని, తన భార్యని, మహాదేవుణ్ణి డబ్బు వ్యవహారంలో మోసం చేశాడు. అందుకని మరుజన్మలో పేద బ్రాహ్మణుని కడుపున జన్మించి గడప గడపలో భిక్ష లేదా కూలీ పని చేయవలసి వచ్చింది. కానీ అతని భార్య ఈశ్వరుడి పట్ల భక్తి కలిగి ఉండేది కనుక పూజారిలాంటి పవిత్రమైన ఇంట్లో జన్మించింది. ఆమెకు సాయిబాబా లాంటి మహాత్ముల సాన్నిధ్యం లభించింది. వీరభద్రుడు, చెన్నబసప్ప వీరు డబ్బు కోసం ఒకరి పట్ల ఒకరు వైరం పెట్టుకుని గొప్పగా కలహించుకున్నారు. అందుకని వాళ్ళు మరుజన్మలో సర్పము, కప్పలుగా అయ్యారు. అక్కడ కూడా ఒకరి పట్ల ఒకరు వైరంతోనే ఉన్నారు. అందుకే బాబా అంటారు, కనుక ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేయగల మానవ జన్మలాంటి అమూల్యమైన అవకాశం వచ్చినప్పుడు దేహం పడిపోకముందే దాన్ని వ్యర్థం చేయని వారు నిజంగా తెలివైన వారని తెలుసుకోవాలి. వారే సంసార బంధాల నుంచి ముక్తులవుతారు. ఇతరులు సంసార ధారుణీ చక్రంలో పడిపోతారు. ఎప్పటికీ దేహభావం నుంచి వారు ముక్తులు కారు. జన్మ వల్ల కలిగే యాతనల నుంచి వారు తప్పించుకోలేరు. 4వది, ధార్మిక కార్యాల్లో డబ్బు ఖర్చు పెడితే మానవులకు అందుకు అనేక రెట్ల ధనం ఈ జన్మలోనూ లేదా రాబోయే జన్మలోనో ప్రాప్తిస్తుంది. ధనికుడి భార్య తల్లిదండ్రుల నుంచి తనకు సంక్రమించిన నగలను అమ్మి ఆ భూమిని శివుడి ఆలయానికి జీర్ణోద్ధరణ కోసం దానమిచ్చింది. కనుకే తరువాతి జన్మలో ఆమె 1 లక్ష రూపాయలకు యజమానురాలైంది. నన్ను ప్రాణసమానంగా భావించిన వారు నాకు 1 ఇస్తే దానికి 100 రెట్లు ఎక్కువగా వారికిస్తాను. అయితే చేసే ఆ దానం మాత్రం మనస్ఫూర్తిగా, ప్రేమతో, శ్రద్ధతో చేస్తేనే అది ఫలితమిస్తుంది. ప్రేమ లేకుండానో, ఇతరుల బలవంతంపైనో, ఎవరో అభ్యర్థించారనో, లేక ఏదైనా కష్టాలు రావటం వల్ల ఇచ్చేది దేవుడికి నచ్చదు. ప్రీతితో కొద్దిగానే ఇచ్చినా అది దేవుడికి ఎంతో అమూల్యంగా అనిపిస్తుంది. 5వది, నిజమైన మహాత్ముడికి శరణు వెళ్తే ఈ జన్మలోనే ఏమిటి, రాబోయే జన్మలో కూడా వాళ్ళు రక్షించటానికి పరుగెత్తి వస్తారు. వీరభద్రప్ప చంపటానికి వచ్చినప్పుడు భయపడిపోయిన చెన్నబసప్ప బాబా పాదాలు దృఢంగా పట్టుకున్నాడు. కష్టాల్లోంచి తనను విడిపించమని విన్నపం చేసుకున్నాడు. కనుక తర్వాతి జన్మలో కప్పగా జన్మించినప్పుడు కూడా సర్పరూపంలో ఉన్న వీరభద్రప్ప నుంచి విడిపించటానికి బాబా పరుగున వెళ్ళారు. పరిశుద్ధ మనసుతోనైనా లేదా అపరిశుద్ధంగానైనా సరే నిజమైన మహాత్ముల పాదాలు పట్టుకుంటే ఎలాంటి మానవులైనా సంసారం నుంచి ముక్తులవుతారు. అలాంటి మహాత్ముల యోగ్యత చాలా గొప్పది. 6వది, మహాత్ములు చెప్పినది వినకపోతే ఎంతో నష్టం కలుగుతుంది. అలాగే నుదుటి మీద డబ్బొచ్చే రాత ఉంటే అది తప్పక లభిస్తుంది. కానీ మానవులు తీవ్రమైన ద్రవ్యలోభంతో పాపం మూటకట్టుకుని తమని తాము ఎలా సర్వనాశనం చేసుకుంటారో అది కూడా బాబా తెలియజేశారు. సంసారాన్ని నడిపించలేక ఆ ఇబ్బందిని తీసుకుని వీరభద్రప్ప బాబా దగ్గరకు వచ్చాడు. కనుక బాబా అతన్ని ధైర్యం పెట్టుకోమని చెప్పారు. నీ అదృష్టపు ఘడియలు దగ్గరపడ్డాయి, ఊరికే అనవసరంగా బాధపడకు. ద్రవ్యం నీ చేతికి సహజంగా పుష్కలంగా లభిస్తుంది. ఆ రకంగా తరువాత అతని భార్యకు చాలా డబ్బు లభించింది. అయినా ద్రవ్యలోభంతో స్వల్ప వడ్డీ కోసం అతను చెన్నబసప్ప పట్ల వైరం పెట్టుకుని తనకి తాను విఘాతం కలిగించుకున్నాడు. 7వది, మానవులు మరణించాక శరీరాన్నిక్కడ వదిలిపోతారు. కానీ మన సూక్ష్మదేహంతో పాటు తమ స్వభావాన్ని వెంట తీసుకుపోతారు. ధనికుడు ద్రవ్యలోభి, తరువాతి జన్మలో బ్రాహ్మణుని కడుపున జన్మ లభించి గౌరిలాంటి మంచి భార్య లభించి కూడా అందులో మళ్లీ ఆ ద్రవ్యలోభమే ఉప్పెనలా ఎగిసిపడింది. అందువల్ల అతను స్వల్ప వడ్డీ కోసం చెన్నబసప్పతో కలహించి మరణించాడు. ఈ వైరవృత్తితోనే తరువాత సర్పయోనిలో శాశ్వతంగా ఉండిపోయి అతను కప్పరూపంలో ఉన్న చెన్నబసప్పని మింగటానికి పరుగెత్తిపోయి మరింత పాపాన్ని మూటకట్టుకోవటానికి సిద్ధపడ్డాడు. కాబట్టి మానవులు సత్వవృత్తి అలవర్చుకోవటానికి తమ స్వభావంలో ఉన్న పాపపు లేదా ఆసురీ ప్రవృత్తిని తీసేయటానికి ఈ జన్మలో ప్రయత్నించాలి. ఎందుకంటే అదే మరుజన్మలో మనతో పాటు వస్తుంది. 8వది, చివరిది, తాము కథలు చెప్పేటప్పుడు స్వయంగా తమ భక్తులను రక్షిస్తున్నప్పుడు కూడా బాబా అహంకారం పెట్టుకోకుండా ఆ కర్తృత్వాన్ని నమ్రతతో చివరికి పరమేశ్వరుడికి ఆపాదించి ఆ ప్రకారంగా శ్రోతలకు నిరహంకారాన్ని నమ్రతను గురించిన శిక్షణ ఇచ్చారు. అల్లా తన భక్తుల కోసం కష్ట సమయంలో పరుగున వస్తాడు. ఆయనే నన్నిక్కడికి పంపించి భక్త రక్షణ చేశాడు.